మాది కృష్ణా జిల్లా బందరుకి ఒక 20 కిలోమీటర్లో ఉన్నటువంటి ఒక పల్లెటూరు. 1977 తుఫానికి 4 సంవత్సరాల బాబుగా నేను ఉండడం నాకు గుర్తుంది. సో ఆ పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగి మా ఊర్లో చిన్నప్పటి నుండి చర్చ్ లేదు. సో మాకు మేము చిన్నప్పుడు విగ్రహారాధన చేయడం కూడా నాకు గుర్తుంది. ఆ తర్వాత అరౌండ్ నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మగారు ప్రభువు నమ్ముకున్నారు. ఆమె అంతక్రితం భయంకరమైన విగ్రహారాధకురాలుగా ఉండేవాళ్ళు. అలాంటి ఆమె ప్రభువుని స్వీకరించడం, యేసు ప్రభు వారిలో ఉన్న విడుదల విమోచన ఆమె అనుభవించడం, ఆమె చాలా క్రమంగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని కూడా చర్చికి తీసుకెళ్లేవాళ్ళు. మేము చర్చిలో బైబిల్ రిఫరెన్స్ చెప్పగానే ఫాస్ట్గా తీసి చదవడం వరకు మాత్రమే మా భక్తి ఉండేది. అంతకు ప్రభువారు, యేసు ప్రభువారు దేవుడు అని, రక్షకుడు అనే గ్రహింపు ఆ రోజుల్లో లేదు నాకు. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మచిలీపట్నంలో హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ ఒక రూమ్లో నేను రెంట్కున్న టైంలో ఒకరో సాయంకాలం కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య జరిగించేటువంటి ఈయు మినిస్ట్రీ లేకపోతే యుఎస్ఐ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక డిగ్రీ చదువుతున్న ఒక స్టూడెంట్ మా రూమ్ దగ్గరకు వచ్చి నన్ను క్రిస్మస్ ఫంక్షన్ జరుగుతుంది సాయంత్రం, తమ్ముడు వస్తావా అని తను ఇన్వైట్ చేయడం జరిగింది. ద వే హీ ఇన్వైటెడ్, ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నన్ను ఆయన ఇన్వైట్ చేయడం, వెళ్ళి చూడాలని అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చక్కగా దేవుని యొక్క సంకల్పం, మానవ జాతి పట్ల ఏంటి అనే విషయాలు వివరించబడడం ద్వారా ముఖ్యంగా ఒక ఇలస్ట్రేషన్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఒక మైదాన ప్రాంతంలో గొర్రెలు మేపుతున్నటువంటి ఒక వ్యక్తి, గొర్రెల కాపరి లాంటి ఒక గొర్రెల కాపరి, ఒక యవనస్తుడు, వరదల కారణం చేత రైల్ ట్రాక్ అంతా కూడా కొట్టుకుపోయి ఉంటుంది. ఆ విషయాన్ని అతను గమనిస్తాడు. కొంచెం సేపట్లో ట్రైన్ రాబోతా ఉంది, ఆ ట్రైన్ డీరేల్ అయ్యి అందరూ కూడా చనిపోతారు కాబట్టి ఆ ట్రాక్ కి ఎదురుగా మరి తన షర్టు తీసి ఒక కర్ర కట్టుకుని జెండాలాగా చూపిస్తూ ఎదురెళ్తాడు. మరి డ్రైవర్ స్లో చేసి కంప్లీట్ గా ఆపకుండా అతన్ని గుద్దేయడం జరుగుద్ది. ఎందుకు ఇంతలాగా అతను ట్రైన్ కి ఎదురొచ్చి ఎంత ధైర్యంగా ఎంత సాహసంగా తను ఎందుకు ఆపడానికి ప్రయత్నించాడా అని డ్రైవర్ ఆపి ముందుకెళ్ళి చూస్తే ట్రాక్స్ మొత్తం కూడా లేవన్నమాట, వరద కారణం చేత కొట్టుకుపోతాయి. అప్పుడు ట్రైన్ లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఆ డ్రైవర్ని దేవుళ్లాగా రక్షించావయ్యా అని అతన్ని మ్రొక్కుతూ ఉంటే అతను అంటాడు, నేను కాదు రక్షించింది, ఈ మరి గొర్రెల కాపరి, ఈ పశువులు కాసుకునేటువంటి ఈ వ్యక్తే తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టబట్టి మనందరం కూడా బ్రతికామని చెప్తాడు. యేసు ప్రభు మానవ జాతి కోసం చేసింది అదే అని నాకు తెలిసినప్పుడు నా అంతరంగంలో ఉన్న పాపం, మరి నేను ఎంత దూరంగా ఉన్నాను దేవునికి, మరి గురి గమ్యం లేకుండా ఉన్నటువంటి నా బ్రతుక్కి ఒక అర్థం యేసు ప్రభు ద్వారా మరి అనుగ్రహించబడుతుంది అని నేను గ్రహించి మరి నా పాపాలు నేను ఒప్పుకోవడం, యేసు ప్రభులో ఉన్నటువంటి రక్షణను నేను హృదయంలోకి స్వీకరించడం, యేసు ప్రభు వారిని హృదయంలోకి ఆహ్వానించడం, ప్రభువుని వెంబడించడానికి నేను తీర్మానం చేసుకోవడం అనేది ఆ రోజు ఒక 17 సంవత్సరాల యవనస్తుడిగా నా జీవితంలో జరిగింది. నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం అని 1 కొరింథీ 1:21 ఉంటుంది. దేవునికున్న దయాపూర్వక సంకల్పం ఎవరైతే నమ్ముతారో రక్షణను వారిని స్వీకరించడమే దేవుని సంకల్పం. సో నా జీవితంలో మరి ఆ రక్షణ కార్యం జరగడం, ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ కళాశాలలో మరి బీటెక్ ఈసీఈ జాయిన్ అవ్వడం, అక్కడ కొన్ని ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. తెలుగు మీడియంలో చదువుకున్న కారణం చేత, సరైన గైడెన్స్ లేని కారణం చేత స్టడీస్లో అప్పటి వరకు చాలా మెరిట్ స్టూడెంట్గా ఉన్న నేను మరి ఇంజనీరింగ్లో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాను. తర్వాత ఆ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకసారి ఫెయిత్ లో కూడా నేను టెస్ట్ చేయబడ్డాను. సరైన సహవాసము దొరకని కారణం చేత, కొంత ఒక పీరియడ్ లో సరైన ఫెలోషిప్ దొరకని కారణం చేత మరి ఫెయిత్ లో నేను డిస్కరేజ్ అయ్యి ఒక కంక్లూజన్ కి వచ్చాను. యేసు ప్రభు వారు సమాధి నుండి తిరిగి లేవడం అనేది నిజమైతే క్రిస్టియానిటీ మొత్తం నిజమవుతుంది అనేటువంటి ఒక కంక్లూజన్ కి వచ్చి మరి ఆ విధంగా సర్చ్ చేయడం మొదలు పెట్టాను. తర్వాత దేవుడు తన కృప చూపి ప్రభు తిరిగి లేవడం, సమాధి నుండి తిరిగి లేవడం, పునరుద్ధానుడు అవడం అనేది అది నిజమైనటువంటి సంఘటన, అది సత్యముతో కూడిన సంఘటన అని నాకు అర్థమయ్యేలాగా ప్రభు కనికరించాడు. అప్పటి నుండి నేను మళ్ళా వెనుతిరిగి చూడలేదు. విశ్వాసిగా నేను కొనసాగుతున్న టైంలో ఒక రెండు ఇన్సిడెంట్స్ నా విశ్వాసానికి పరీక్షగా నా ముందు నిలిచాయి. ఏంటంటే ఒకసారి నేను వెహికల్లో ట్రావెల్ చేస్తా ఉన్నాం. ట్రావెల్ చేస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉన్న టైంలో అది చాలా నేరోగా ఉంది రోడ్డు, ఓన్లీ అంటే టూ వే, ఒక సైడ్ ఒక వెహికల్స్ వెళ్తా ఉన్నాయి, ఆపోజిట్ నుండి వస్తా ఉన్నాయి. అర్ధరాత్రి దాదాపు 3 గంటల టైంలో రోడ్డు వేయడం కోసం రబ్బీస్ లాంటి ఆ మెటీరియల్ రోడ్డు ప్రక్కన వాళ్ళు గుట్టలు గుట్టలుగా వేశారు. అయితే మా టీమ్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఆయన ఏమన్నారంటే నాకు డ్రైవ్ చేయాలని ఉంది అని చెప్పి వెహికల్ తీసుకున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చున్నారు, ఆయనకి నిద్ర వస్తా ఉంది. ఈ వ్యక్తి డ్రైవ్ చేస్తూ బై మిస్టేక్ గా అతను బ్రేక్ అప్లై చేయబోయి యాక్సిలేటర్ అప్లై చేయడం మొదలు పెట్టాడు. ఆ గుట్టల మీద నుండి బండి ఎగిరి పడతా ఉందన్నమాట. తెల్లవారుజాము 3 గంటల టైంలో అందరూ నిద్రలో ఉన్నారు, పక్కనే పెద్ద కాలువ ఉంది. సో ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆ కాలువలో వెహికల్ పడిపోవాలి, అందరు చనిపోబోతా ఉన్నారు. ఆ టైంలో చాలా మరి దేవా నన్ను నీ దగ్గర తీసుకోబోతా ఉన్నావు, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా, మరి మీకు ఆయాసకరంగా ఏమైనా నేను ఈరోజు ప్రవర్తించుంటే నన్ను కనికరించండి అని ప్రభుని అడిగి నేను మరణానికి సిద్ధపడడం కూడా జరిగింది. ప్రభు తన కృపలో లాస్ట్ మినిట్ లో ఆశ్చర్యంగా ఆ వెహికల్ సంహౌ కంట్రోల్ చేయబడింది, వీఆర్ ఆల్ సేవ్డ్. మరొకసారి ఒక సన్నివేశం ఏంటంటే ట్రైన్ మేము వెళ్తున్నటువంటి ట్రైన్ డీరైల్ అయ్యి పట్టాలు తప్పి ట్రైన్ ఆ యొక్క భోగి అతలాకుతలంగా అటు ఇటు కదిలిపోతా ఉంది. ఆ టైంలో కూడా చాలా అంటే ప్రభు నాతో ఉన్నాడు అని విశ్వసించడానికి, మరణాన్ని ఎదుర్కోవాలనే ధైర్యం, ఎదుర్కొనేలాగా ధైర్యం నా హృదయంలోకి రావడం జరిగింది. కానీ ప్రభు తన కృపతో అక్కడ కూడా మరి మృత్యువులోకి వెళ్లకుండా ప్రభు కనికరించాడు. విశ్వాసానికి పరీక్షగా ఈ సన్నివేశాలు నా జీవితంలో జరిగాయి. ఆ తర్వాత సేవకు పూర్తికాల సేవకు రావాలి అనే ఆలోచన నాకు ఏమాత్రం కూడా లేదు. బీటెక్ చదువుకుని ఒక ఇంజనీర్ గా ఉంటూ మరి సంఘానికి సహకారంగా ఉండాలని నేను ఆశపడేవాడిని. అంతేగాని పూర్తికాల సేవకు రావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ తర్వాత పల్లెటూర్లలో ఎలా ఉండేదంటే సేవకులు అనగానే ఒకలాంటి చిన్న చూపు. సో ఈ పరిస్థితులన్నీ నేను చూసి ఎట్టి పరిస్థితుల్లో సేవకు రాకూడదు అని అనుకున్నాను. కానీ సేవకు నేను సమర్పించుకుంటాననే సమర్పించుకోవడం అనేది జరుగుతుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. అయితే ఒక మిషనరీ కాన్ఫరెన్స్ కు నేను వెళ్ళినప్పుడు, నేను ఆ కాన్ఫరెన్స్ కి ఏ ఉద్దేశంతో వెళ్ళానంటే కొంచెం అవేర్నెస్ పెంచుకుందాము, మిషన్స్ గురించి కొంత అర్థం చేసుకుంటే బాగుండు అని వెళ్ళాను. అంతేగాని సేవకు సమర్పించుకోవాలని వెళ్ళలేదు. అక్కడ ఆ మిషనరీ సెషన్స్ లో ఎంతో చక్కగా మరి ఒక డయాగ్రామ్ ద్వారా దేవుని ప్రణాళికను వాళ్ళు వివరించారు. ఒక ట్రయాంగిల్ లో మరి 3 కోణాలు ఉంటాయి ట్రయాంగిల్ కి. సో పైన దేవుడు ఒక కార్నర్ లో క్రియేషన్, మరొక కార్నర్ లో హ్యుమానిటీ అనేటువంటి 3 యాంగులర్ గా ఉన్నటువంటి ట్రయాంగిల్ తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా దేవుడు ఈ సృష్టికి ఆయన మూలమై ఉన్నాడు, సృష్టిని ఆయన ఎలా నడిపిస్తా ఉన్నాడు, ఆయన ఆ సార్వభౌముడిగా సృష్టిని నడిపిస్తా ఉన్నాడు, పరిరక్షిస్తున్నాడు అనే విషయాన్ని చెప్పి మరి మానవుడిని తన స్వరూపంలో చేశాడు, మానవుడు ద్వారా తను రూల్ చేయాలనుకుంటున్నాడు అనే విషయాలు వాళ్ళు చెప్పి, అంటే నేను ఆ కాన్ఫరెన్స్ కు వెళ్ళక ముందు నేను మరి లోకంలో ఉన్న అవినీతిని బట్టి చాలా డిస్టర్బ్ అయ్యాను. ఏంటిది ఇట్లా ఇంత తారతమ్యాలు ఉన్నాయేంటి, మరి సరైనటువంటి వ్యవస్థ న్యాయం కనిపించట్లేదని డిస్టర్బ్డ్ గా ఉన్న టైం అది. అప్పుడు మరి దేవుడు భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న దేవుడు అని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. ఒకసారి ఆ వచనాన్ని నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనము. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెను అనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఆ కాన్ఫరెన్స్ కు వెళ్లక ముందు నేను భూమి మీద ఏ మాత్రం కూడా నీతి న్యాయాలు జరగట్లేదు అని ఒకలాంటి నిస్పృహతో నేనున్నాను. అయితే గాడ్ ఈజ్ అట్ వర్క్, ఆయన మరి భూమి మీద కృప చూపుతూ ఉన్నాడు, నీతి న్యాయాలను జరిగిస్తూ ఉన్నాడు. నీతి న్యాయాలు జరగడానికే ఈ వ్యవస్థను ఆయన ఉంచాడు, ఒక చక్కని రాజ్యాంగాన్ని ఉంచాడు, మరి అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉంచాడు అని ఈ విధంగా ఒకలాంటి అవగాహన, అంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అండ్ గాడ్ ఈజ్ అట్ వర్క్ అనే స్పృహ రావడంతో మరి అప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్విటేషన్ ఏంటంటే, ఇలాంటి మరి దేవదేవంతో కలిసి ఆయన సేవలో ముందుకెళ్లడం అనే ఇన్విటేషన్ నాకు వచ్చినప్పుడు మరి నేను కమిట్ చేసుకోవడానికి, నా జీవితాన్ని ప్రభుకు సమర్పించడానికి ప్రభుకు అనుకరించారు. ఆ తర్వాత మరి 99లో నేను సేవకు సమర్పించుకున్నాను. ఆ తర్వాత 2001లో మ్యారేజ్ విషయంలో మరి లోక పద్ధతిని మరి అధిగమించడానికి ప్రభు సహాయం చేశాడు. సాధారణంగా కట్న కానుకలని, ఆచార వ్యవహారాలు, అందచందాలు ఇవన్నీ కూడా మనకి మ్యారేజ్ లో అవన్నీ మనం కన్సిడర్ చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే ప్రభా, మీ చిత్తంలో మీరు కోరుకున్న విధానంలో మరి వివాహాన్ని మీరు ఎందుకు ఏ ఉద్దేశంతో నిర్ణయించారో ఆ ఉద్దేశాలు నాలో జరగాలని నేను ఆశపడి దేవుణ్ణి అడిగినప్పుడు మరి ఆచార వ్యవహారాలు, మరి కట్న కానుకలు ఇవన్నీ కూడా అధిగమించడానికి, లోక పద్ధతులు అధిగమించి మరి దేవునికి మహిమకరంగా వివాహం జరగడానికి ప్రభు కృప చూపాడు. ఆ తర్వాత మేము ఇద్దరు పిల్లలతో బ్లెస్ అయిపడ్డాం. ఒక పాప బాబు, ప్రస్తుతం వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది, మా పాప బిఏ సైకాలజీ చేస్తా ఉంది హైని, అండ్ బాబు ఆరన్ తను 9th క్లాస్ చదువుతా ఉన్నాడు. మేము పూణేలో ప్రస్తుతం పరిచర్యలో ఉన్నాం. అయితే నేను మినిస్ట్రీకి సమర్పించుకున్న తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 జిల్లాల్లో ఒక 10 సంవత్సరాల పాటు నేను కాలేజీ విద్యార్థుల మధ్యలో మరి పరిచర్య చేయడం జరిగింది. ఈ మినిస్ట్రీకి రావడం కంటే ముందు ఒక ఆఫర్ మాకు మా అంకుల్ వాళ్ళు ఇచ్చారు. మా మిస్సెస్ వాళ్ళ బాబాయ్, మా మిస్సెస్ కి ఫాదర్ లేరు, వాళ్ళ బాబాయ్ కేర్ టేకర్ గా ఉన్నారు. ఆయన మీరు వాళ్ళకు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ ని టేకప్ చేస్తే మీకు ప్రాపర్టీలో షేర్ ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాదాపు 4 crores వర్త్ ఉన్నటువంటి ఆ ప్రాపర్టీలో 1 crore రావడానికి అవకాశం ఉంది ఆ టైంలో. బట్ నా కాల్ వెరీ క్లియర్ గా దేవుడు నాకు క్లారిఫై చేశాడు, బీటెక్ ఉండి ఆ కెరియర్ లోనే వెళ్లకుండా మరి సేవకు వెళ్ళడానికి నాకు ప్రోత్సాహం దేవుని నుండి వచ్చింది కాబట్టి ఈ స్కూల్ ఆఫర్ అనేది నాకు పెద్దగా అనిపించలేదు. మరి దేవుని కృపలో మరి మేము చాలా పొలైట్ గా వాళ్ళకి, వాళ్ళు హర్ట్ అవ్వకుండా, దేవుడు మమ్మల్ని పిలుస్తా ఉన్నాడు, మేము వెళ్ళాలనుకుంటున్నామని చెప్పినప్పుడు వాళ్ళు కూడా మరి రిలీవ్ చేశారు. అప్పుడు తెలంగాణలోని ఈ జిల్లాల్లో మేము పనిచేయడానికి ప్రభు కనికరం చూపాడు. మరి ఎంతో మంది అవనస్తులను ఈ జిల్లాలు చాలా మరి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల పల్లెటూరుల నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో వచ్చి చదువుకుంటూ ఉండేవాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతూ, వాళ్లను విజిట్ చేస్తూ, వాళ్ళ రూమ్స్ కు వెళ్తూ, వాళ్లను ప్రభు వైపు నడిపించడానికి, ప్రభులో స్థిరపరచడానికి, వాక్యంలో స్థిరపరచడానికి ప్రభు కనికరం చూపాడు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు చేసిన తర్వాత నార్త్ ఇండియాలోని ఝాన్సీకి మేము వెళ్ళడం జరిగింది. లైఫ్ అంతా కూడా అక్కడే ఉండాలి అనుకుని మేము వెళ్ళాం. ఉన్న సామాన్ అంతా కూడా క్లియర్ చేసేసి కొన్ని బట్టలు, వంట సామాన్ కొన్ని పెట్టుకుని మేము ఝాన్సీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 6 మంత్స్ ఉన్న తర్వాత డబ్రా అనే ప్లేస్ లో మేము 1.5 ఇయర్ ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు చాలా ఛాలెంజ్ గా అనిపించేది. లాంగ్వేజ్ నాకు అంత హిందీ మీద పట్టు ఉండేది కాదు ఆ టైంలో. ఒక రోజు జరిగిన సన్నివేశం ఏంటంటే, సాయంత్రం దాదాపు 5 గంటల టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడున్నటువంటి పాస్టర్ గారు సంభవ ఆయన ఆ ప్రాపర్టీని కబ్జా చేయాలనే ఆలోచనతో ఆయన ఏం చేశారంటే, మమ్మల్ని ఎలాగైనా అక్కడి నుండి పంపిస్తే ఆయనకున్న ప్లాన్స్ నెరవేరుతాయి అనుకుని ఆయన అక్కడున్నటువంటి డాక్టర్స్ని అప్రోచ్ చేయడాన్ని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉన్న బంగారాన్ని అమ్మేసి అక్కడున్న ఒక లీడర్కి ఆయన అప్రోచ్ అయ్యి, ఈ ఫ్యామిలీని మీరు ఇక్కడ నుండి వెళ్ళగొట్టండి అని చెప్పడం మాకు ఫోన్ వచ్చింది. మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి, త్వరగా మీ ఫ్యామిలీ వెళ్ళి ఎక్కడన్నా జాగ్రత్త పడండి అని నాకు డైరెక్టర్ నుండి ఫోన్ వచ్చింది. ఆ రోజు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, దేర్ ఆర్ అకేషన్స్ జీసస్ అండ్ పాల్ వాళ్ళిద్దరూ కూడా మరి థ్రెట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు, కొన్నిసార్లు దాగి వెళ్ళినట్లుగా కూడా మనకు అనిపిస్తా ఉంది. నేను కూడా ప్రార్థన చేశాను, ప్రభా మేము ఇమీడియట్ గా వెళ్ళిపోయి ఎక్కడన్నా దాక్కోవాలా లేకపోతే ధైర్యంగా నిలబడాలా? ఒక విశ్వాసికి నేను ఫోన్ చేశాను, బ్రదర్ ఈ విధంగా మాకు ఫోన్ వచ్చింది, మీ ఇంటికి వచ్చి ఉండొచ్చా అని అంటే, ఆయన ఏమన్నారంటే, మీరు 1st ఫ్లోర్లో ఉన్నారు, కొన్ని ఇటుకలు పైన పెట్టుకోండి, ఒకవేళ నైట్ డాక్టర్స్ వచ్చి వాళ్ళు కానీ థ్రెట్ చేస్తే పైనుండి ఇటుకలు వాళ్ళ నెత్తి మీద వేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు చెప్పాడు. బట్ వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, పూలందేవి ఏరియా అది. సో అప్పుడు ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి పోగా ఇలాంటి సలహా ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం అనిపించలేదు. అప్పుడు నేను నైట్ 9 o'clock డిసైడ్ అవుదామని అప్పటి వరకు ప్రేయర్లో ఉండి నేను నా ఫ్యామిలీతో చెప్పాను, మనం ఖచ్చితంగా ఇక్కడే ఉండబోతున్నాం. మాకు ఆ టైంలో అంటే ఇప్పుడు హైని డిగ్రీ చదువుతుంది, ఆ టైంలో తను 5th క్లాస్ చదువుతా ఉంది, అంటే 10-year-old గర్ల్. అంత క్రితం 1 సంవత్సరానికంటే ముందు డాకూస్ అదే సెంటర్కు వచ్చి వాళ్ళు అటాక్ చేశారు. ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఒక ముస్లిం ఫ్యామిలీలో వాళ్ళు చాలా ఘోరంగా తల్లిదండ్రుల ముందే అక్కడ ఉన్నటువంటి ఒక పాపను వాళ్ళు రేప్ చేయడం అనేది కూడా మేము విన్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. మాకు కూడా చాలా భయం అనిపించింది. 10 ఇయర్స్ పాప ఉంది, నా మిస్సెస్, నేను ఒక్కడిని ఏం చేయలేను. సో వాళ్ళు ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ గన్స్తో వస్తారు. అయితే ప్రభు ధైర్యంగా అక్కడ ఉండడానికి కనికరించుకుంటాడు. అంటే ఆ రాత్రి చాలా టెరిఫై అయ్యాం మేము కూడా. అది చాలా నిర్మానుషమైన ప్రాంతంలో ఉంటుంది ఆ సెంటర్. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నైట్ కొన్ని యానిమల్స్, డాంకీస్ అవన్నీ ఉంటాయి. అక్కడ మధ్యప్రదేశ్ లో ఆ ఏరియాలో ఎక్కువ డాంకీస్ ఉంటాయి. అవి ఆ సెంటర్ పక్క నుండి నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ఎండిన ఆకుల మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దానికి కూడా మాకు వాళ్ళు వచ్చారేమో అని భయం అనిపించింది. బట్ ప్రభు కనికరించాడు, మరి ఆ ఫేజ్ ని మేము ఎదుర్కోవడానికి కూడా సహాయం చేశాడు. అప్పుడు మేము థియలాజికల్ స్టడీస్ విషయంలో ప్రార్థన చేసినప్పుడు పూణేలో ఉన్నటువంటి యూనియన్ బిబ్లికల్ సెమినరీలో 4 సంవత్సరాలు బీడీ చదవడానికి ప్రభు కనికరించాడు. ఆ తర్వాత నేను పూణే పట్టణంలో విద్యార్థుల మధ్యలో, కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో ఒక 3 ఇయర్స్ నేను స్టాఫ్ వర్కర్గా పనిచేశాను. అనంతరం రీసెంట్గా MTH చదవడానికి ప్రభు సహాయం చేశారు. మాస్టర్ ఆఫ్ థియాలజీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో చేయడానికి ప్రభు సహాయం చేశారు. సో ఈ విధంగా మరి నేను ఆంధ్ర ప్రాంతం నుండి పుట్టి పెరిగి తెలంగాణ ప్రాంతంలో పరిచర్య చేసి నార్త్ ఇండియాలో మరి అక్కడ మినిస్ట్రీ, అక్కడ ఉన్నటువంటి కల్చర్ మీద ఎక్స్పోజర్ తీసుకుని ఇక్కడ బైబిల్ కాలేజీలో భారతదేశంలోని అన్ని ప్లేసెస్ నుండి ఇక్కడికి బైబిల్ కాలేజీకి వస్తారు. ఆ విధంగా భారతదేశ కల్చర్ని అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. వాక్యపు వెలుగులో మరి పరిస్థితుల్ని అనలైజ్ చేయడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. 2 కొరింథీ 2:14 నుండి 17 వరకు ఉన్న వచనాలు నాకు ప్రాముఖ్యంగా నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే నా గోల్ కి లేకపోతే నా విజన్ కి ఇది ఈ వచనాలు నాకు సహాయకరంగా అనిపిస్తా ఉన్నాయి. 2 కొరింథీ 2:14 నుండి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. సో ఇక్కడున్నటువంటి అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, అంటే అనేక మంది దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి దుస్థితి ప్రస్తుతం ఉంది. అలా ఉండకుండా ఉండాలనేటువంటి ఒక తీర్మానం, మరి నిష్కాపట్యముగా కపటం లేకుండా దేవుని మరి సేవించాలని, మరి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని వాక్యాన్ని బోధిస్తూ సంఘాన్ని బలపరుస్తూ ఆయన సంకల్పంలో ముందుకు సాగాలన్న ఆశతో మరి మేము కుటుంబంగా కొనసాగుతున్నాం. సో 23 సంవత్సరాలుగా ప్రభు తన కృపలో మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. సేవకు రావాల్సిన టైంలో ఎంతో మంది నన్ను మరి క్వశ్చన్ చేశారు, ఏ విధంగా సర్వైవ్ అవుతారు, ఏ విధంగా మీరు నిలబడతారు, పుట్టబోయే పిల్లలకు ఎడ్యుకేషన్ మీరు ఎలా ఇవ్వగలుగుతారు, ఈ విధంగా ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకసారి నేను రిటైర్డ్ పీపుల్ గురించి ఆలోచించేశాను. దాదాపు ఒక 35-40 సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది మ్యాక్సిమం. సో ఆ సర్వీస్ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏ విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి? సో దాదాపు మంచి ఇల్లు ఉంటుంది, ఒక కారు ఉండొచ్చు, ఒక 30 లక్షల వరకు లేదా ఒక 40 లక్షల వరకు, బహుశా మినిమం 20 లాక్స్ నుండి కొంచెం పైన గ్రేడ్ను బట్టి కొంత డిపాజిట్స్ ఉండొచ్చు. అంతకు మించి మళ్ళీ 60 తర్వాత లైఫ్ సేమ్, అంటే అవి యాడ్ ఆన్ అవుతాయి. ఒకవేళ భూతన కృపలో మా అవసరతలు ఆయన తీర్చడానికి సమర్థుడు, సో ఇవి నాకు పెద్ద ప్రాముఖ్యం అనిపించలేదు. ఈ 23 సంవత్సరాలుగా ఆశ్చర్యమైన రీతిలో ప్రభు కనికరించి మా అవసరతలు తీరుస్తూ మేము అనేక మందిని ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలాగా మమ్మల్ని పోషిస్తా ఉన్నాడు. ఈ విధంగా దేవుడు తన కరుణ చూపి యెహోవా ఈరే దేవుడు చూచుకొనును అనే మాట యొక్క అర్థం మా జీవితాలు అనుభవించడానికి ప్రభు కనికరం చూపాడు. సో అయితే ఫుల్ టైం గురించి మనం కొన్నిసార్లు ఎలా అనుకుంటామంటే ఫుల్ టైం మాత్రమే, ఫుల్ టైం ద్వారా ఎక్కువ చేయొచ్చు అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రభు మనకిచ్చిన పిలుపుని బట్టి మనము ఉద్యోగస్తులుగా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నామో, ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నామో అక్కడ నమ్మకస్తులుగా ఉండడం, ఆయనకు సాక్షులుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. సో ఈ విధంగా మరి ప్రభు, నేను ప్రభువుని వెతకలేదు, సత్యం కావాలనే ఆశ ఉండేది హృదయంలో, నేను ఒక ఏదో ట్రూ సర్చర్గా ఆయన్ని వెతకలేదు, ఆయనే ఎదుర్కొంటూ మరి రక్షణ సువార్తను నా దగ్గర తీసుకొచ్చి ఇది సత్యము అని గ్రహించేలాగా నాకు కృప చూపాడు. ఆ సత్యాన్ని నేను స్వీకరించడానికి ఆయన కరుణ చూపాడు. ఆ తర్వాత ఈ విధంగా మరి ప్రభువుని వెంబడించడానికి ప్రభు నన్ను గైడ్ చేశారు. ఆయన నడిపింపు, ఆయన నా జీవితంలో చాలిన దేవుడిగా ఉండడం, ఇవన్నీ అనుభవపూర్వకంగా గ్రహించడానికి కృప చూపాడు. సో ఇప్పుడు ప్రస్తుతం మేము పూణే పట్టణంలో ఉంటూ ప్రభు చిత్తమైతే కుటుంబాల మధ్యలో వాడబడాలనే ఆశతో ఉన్నాం. ఆయనకు సాక్షులుగా కొనసాగుతూ ముఖ్యంగా యవనస్తుల్ని, ఇంతకాలం యవనస్తుల్ని ప్రభువులను నడిపించడంలో మేము వాడబడ్డాం, ఇప్పుడు ఫ్యామిలీస్కి వాడబడాలన్న ఆశ ఆయన సంకల్పంలో ముందుకు సాగాలని ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సహవాసము సోల్జర్స్ ఫర్ జీసస్ సహవాస నాయకులకు వందనాలు చెల్లిస్తూ నేను సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.